అక్కల్కోట మహారాజ్ జన్మస్థలం శ్రీశైలంలోని కదలీవనం. భక్త పాలనకే మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని అక్కల్కోటలో స్థిరపడ్డారాయన. తన నిర్యాణాన్ని 8 రోజుల ముందే భక్తులకు తెలియజేసిన మహనీయుడాయన. అంతేకాదు, నిర్యాణానంతరం తన ప్రియ భక్తులకు భాయి కృష్ణాజీకి కలలో కనిపించి, నేనే సాయిబాబాగా షిరిడీలో ఉన్నాను, ఇకపై నువ్వు సాయిని సందర్శిస్తే నన్ను సందర్శించినట్టేనని సెలవిచ్చారు. దీనిని బట్టి దత్తాత్రేయుల వారే శ్రీపాద వల్లభులయ్యారు. ఆ శ్రీపాదులే నృసింహ సరస్వతిగా అవతరించారు. ఆ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు అయ్యారు. శ్రీ దత్తదేవులే ఏకకాలంలో మాణిక్య ప్రభువు, అక్కల్కోట స్వామి, శ్రీ సాయిబాబాలుగా తన లీలను ప్రదర్శించి వారిని వరుసగా ఒకరి నుంచి ఒకరిలోనికి మార్చి తన సర్వావతార శక్తియుక్తులతో షిరిడీ సాయిగా పరిణమించారు. ఆ విధంగా శ్రీ షిరిడీ సాయి దత్తాత్రేయుల వారి 4వ అవతారంగా నిరూపించబడ్డారు. సాక్షాత్తు అక్కల్కోట మహారాజే తన కలలోకి వచ్చి షిరిడీ బాబాయే తానని సెలవివ్వడంతో ఆయన భక్త శిఖామణి అయిన భాయి కృష్ణాజీ అక్కల్కోటకెళ్లి పాదుకలను పూజిద్దామని బయలుదేరిపోయిన వాడల్లా తన ప్రయాణాన్ని షిరిడీకి మార్చుకున్నాడు. షిరిడీ వెళ్లి శ్రీ సాయిబాబాను దర్శించి తన కలలో వచ్చిన చమత్కార సంఘటనకు గుర్తుగా శ్రీవారి పాదుకలను షిరిడీలో వేప చెట్టు కింద ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. తన సంకల్పానికి అనుగుణంగా ఉపాసనీ బాబా వంటి సజ్జనులకు పాదుకల నమూనాను చూపగా ఆయన వాటిలో మత్స్యము, ధనుస్సు వంటి గుర్తులను కూడా చేర్చి శ్రీ సాయిబాబా యొక్క యోగశక్తిని, తద్వారా ఆ వేప చెట్టు యొక్క ఔన్నత్యాన్ని తెలియవరిచే విధంగా ఈ దిగువ శ్లోకాన్ని వ్రాసి ఇచ్చి పాదుకలతో పాటు ఈ దిగువ శ్లోకాన్ని కూడా చెక్కించమన్నారు. ఆ పుణ్యశ్లోకం ఇది. సాయి భక్తులు అనవరతము పఠించదగ్గ శ్లోకమిది. పూర్ణిమ అంటే శ్రావణ పౌర్ణిమ నాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపించి ఆ పాదుకలను సాయి భక్తులు ప్రతిష్ఠించారు. షిరిడీ వెళ్లే భక్తులు ఆ వేప చెట్టును, ఆ మహిమాన్విత పాదుకలను అవశ్యం దర్శిస్తూ ఉంటారు. ఏ కాలంలోనైనా ఒక వ్యక్తి సమకాలీకులు అతని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించి నలుగురికి ఆ విషయం తెలియపరచడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అయితే శ్రీ సాయిబాబా సమకాలీన యోగులు, మహాపురుషులు మాత్రం ఏకగ్రీవంగా సాయి ఆధ్యాత్మిక చక్రవర్తి అని, తమకంటే ఎంతో ఎంతో ఉన్నత శ్రేణికి చెందిన యోగి పొంగవుడని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని భక్తి ప్రపత్తులతో సాయికి నమస్కరించారు. వారి శిష్యుల చేత కూడా సాయిని ఆరాధింపజేశారు. అందరూ సాయిని తమ గురువుగా కూడా అంగీకరించి ప్రణమిల్లారు. వారిలో దేవీదాసు, జానకీదాసు, గంగాఘీరు, ఆనందనాథుడు, వాసుదేవానంద సరస్వతి, కన్నడ యోగి అప్ప, గొలగమూడి వెంకయ్యస్వామి, స్వామి కేశవయ్యజీ, నారాయణ మహారాజ్, అవతార్ మెహర్బాబా, గౌలిబువ ముఖ్యులు. ఈ సిద్ధులు, యోగులు మాన్య మహనీయులే కాదు, సాక్షాత్తు ఆ జగన్మాతే సాయి తన అంచెతో జన్మించిన మహాయోగి అని తెలిపింది. మహారాష్ట్రలోని వాణి అనే గ్రామంలో సప్తశృంగీదేవి అనే అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ది చెందింది. ఈతిపాతలతో సతమతమవుతున్న ఆలయ పూజారి, అమ్మా, నా బ్రతుకు పెనుతుఫాన్లో కొట్టుమిట్టాడుతున్న నడి సముద్రపు నావలా ఉంది, నన్ను గట్టెక్కించు తల్లి అని వేడుకోగా దేవి అతని కలలో ప్రత్యక్షమై షిరిడీలోని సాయిబాబా వద్దకు వెళ్ళు, ఆ పవిత్ర క్షేత్రంలో నీకు దేహారోగ్యం, మనశ్శాంతి లభిస్తాయి. సాయిబాబా మామూలు వ్యక్తి కాదు, నా అంశతో అవతరించిన సిద్ధ యోగీశ్వరుడు, కలియుగ దత్తాత్రేయుడు, అతడే నీకు శరణివ్వగలడు అని తెలిపింది. సాయిభక్తులారా, మన సాయిబాబా భగవద్ అవతార మండలంలో మీకు లేశవంతైనా సందేహం వద్దు. సాయి భక్తులుగా సాయి సంకీర్తనం చేయడం ఒక్కటే మన కర్తవ్యం. ఓం సాయిరామ్. శ్రీ సాయిబాబా 2 లక్షణాలను తమ భక్తులు తప్పనిసరిగా అలవర్చుకోవాలని చెప్పారు. అవి శ్రద్ధ, సాబూరి. శ్రద్ధ అంటే గురువు ఎడతగని శ్రద్ధ, నమ్మకం. సాబూరి అంటే ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడానికి కావలసిన ఇష్టపూరితమైన అంకితభావం, ఓపిక. గురువు ఏడ శిష్యునికి, భగవంతుని ఏడ భక్తునికి ఉండవలసిన నమ్మకాన్ని గురించి ఓ చక్కని పిట్టకథ ఇక్కడ చెప్పుకుందాం. ఒక శివాలయంలో ఒక పూజారి ఉండేవాడట. పక్క ఊరి నుంచి ఒక పాలమ్మాయి రోజూ అభిషేకానికి పాలు తెచ్చిపోస్తూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి పాలు తేవడం ఆలస్యం అవడంతో, ఏమిటింత ఆలస్యంగా, అభిషేకం వేళ దాటాక పాలు తెచ్చావు అంటూ ఆ అమ్మాయిని గద్దించాడు ఆ పూజారి. ఆ అమ్మాయి అనుకువగా, పాలు తీసుకుని పెందరాడే బయలుదేరా స్వామి, రాత్రి వర్షం వచ్చింది కదా, ఏరొచ్చింది, అందుకని ఆలస్యమైంది బాబు అంది. దానికి ఆ పూజారి, ఆహా, ఏరొచ్చిందా, అయితే ఈ దేవుణ్ణి తలుచుకుని ఏరు మీద నడిచిరాలేకపోయావు, సమయానికి వచ్చేదాని అన్నాడు వెటకారంగా. పాపం అమాయకురాలిన పాలమ్మాయి ఆ మాటలు నిజమని నమ్మింది. మళ్లీ ఆ రాత్రి వర్షం పడింది. ఏరు రావడం, మళ్లీ పాలమ్మాయి ఆలస్యంగా రావడం ఖాయం అనుకున్న పూజారి ఆమె సకాలానికి పాలు తేవడంతో ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మొన్నటికంటే పెద్దవానొచ్చిందిగా, నిన్న ఏరు రాలేదా అని అడిగాడు. వచ్చింది స్వామి, కాని మీరు చెప్పినట్టు ఆ దేవుణ్ణే తలుసుకుంటా ఏరు మీద నడిచొచ్చేసినాను అంది అమాయకంగా. ఆ పాలమ్మాయి మాటలకు పూజారికి మతిపోయినంత పనైంది. ఆ మర్నాడు రహస్యంగా ఎవరూ లేని సమయం చూసి దేవుడు పేరు తెలుసుకుని తను ఏరుదాడడానికి ప్రయత్నించి నీళ్లలో మునిగిపోయాడు. చూశారా ఈ కథలో ఎంత నీతి ఉందో. పొద్దున లేచిన దగ్గర నుంచి దేవుడి పూజలో మునిగితేలే పూజారికి దేవుని ఎడలేని నమ్మకం, ఏ చదువు రాని జ్ఞానం లేని ఓ పల్లె పడుచుకుండబట్టే దేవుడు ఆమెను కరుణించాడు. ఒక విధంగా చెప్పాలంటే భగవంతుని ఏడ భక్తునికి, గురువు ఏడ శిష్యునికి ఉండవలసింది ఇటువంటి గుడ్డి నమ్మకమే. అప్పుడప్పుడు సాయి తమ శిష్యుల్లో ఉత్తమ శిష్యుడు ఎవరో తెలుసుకోవడానికి, నలుగురికి తెలుపడానికి పరీక్షలు పెడుతుండేవారు. అటువంటి పరీక్షల్లో ఇదొకటి. బాబా తన కోరిక తీర్చినందుకు కానుకగా ఒక భక్తుడు ఆయనకు ఒక మేకను కానుకగా ఇచ్చాడు. దాన్ని చంపి దాని మాంసం అందరికీ కూర వండి పెట్టాలని బాబా తలిచి తన శిష్యుల్లో పీర్ మహమ్మద్ అనే ముస్లింను పిలిచి ఆ మేకను చంపమన్నారు. అతను నా వల్ల కాదన్నాడు. ఈసారి సాయి శ్యామాని అడిగారు. శ్యామ కత్తి తెచ్చాడు, కాని మేకను చంపడానికి వెనక ముందు ఆడుతున్నాడు. మూడోసారి సాయి దీక్షిత నాయని పిలిచారు మేకను చంపడానికి. అతని చేతిలో కత్తి తీసుకుని మేకను నరకబోయాడు. బాబా ఆగా అంటూ అతను ఆపి, నువ్వు సద్బ్రాహ్మణుడు కదా, మేకను చంపుతున్నావేమిటి అన్నారు. గురు ఆజ్ఞ పాటించటమే నా చేయం, అంతకు మించి నాకేమీ తెలియదు అన్నాడు దీక్షిత్. చివరికి ఆ మేకకు సహజంగానే ఆయువు నిండడంతో అది దానంతట అదే చనిపోయిందనుకోండి, అది వేరే విషయం. ఈ సంఘటన వల్ల సాయి మనకు తెలుపు తెలుసుకున్నదేమంటే, దేవుడి పరీక్షకు ముందే జారిపోయేవాడు సాధారణుడు, చేద్దామా వద్దా అని తడపడాయించేవాడు మధ్యముడు, దేవుడి ఆజ్ఞను వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేవాడు ఉత్తముడు. బాబా తమ భక్తులందరూ దీక్షితులా ఉత్తములాగా ఉండాలని కోరుకున్నారు. గురువు ఏడ శిష్యుడు ఎలా మెలగాలి అని ఇప్పుడు చెప్పబోయే కథనం ద్వారా సాయి మనకు స్పష్టంగా చెప్పారు. అయితే ఆ గురువు కపటి అయినప్పుడు వాడికి సామాన్య భక్తుల చేత, శిష్యుల చేత పరాభవం తప్పదని కూడా ఈ సంఘటన సూచిస్తుంది. అందుకే అందరూ గురువులు కాలేదు, సాయిలాంటి సద్గురువులు మరీ అరుదు. సాయిబాబాకి తంబూరికి కుస్తీ జరిగిన 5 సంవత్సరాల తర్వాత అహ్మద్ నగర్ నుంచి జవహర్ అలీ అనే ఫకీర్ ఒకడు రహతా వచ్చాడు. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురాన్నంతా వల్లించగలడు, చక్కగా మాట్లాడగలడు. మెల్లగా ఊళ్ళో వాళ్లు అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. ప్రజలందరి సహకారంతో వీరభద్ర మందిర సమీపంలో ఈద్గా కట్టడానికి పూనుకున్నాడు. ఈదుల్ ఫితర్ అనే పండగ నాడు మహమ్మదీయులు నిలబడి ప్రార్థించుకోడే ఈద్గా. ఈ విషయంలో కొట్లాట జరగడం వల్ల జవహర్ అలీ షిరిడీ వచ్చి బాబాతో మసీదులో ఉండడం మొదలెట్టాడు. ప్రజలు వాడి తీపి మాటలకు మోసపోయారు. వాడు బాబా తన శిష్యుడిగా ప్రకటించుకున్నాడు. అందుకు బాబా అడ్డు చెప్పక వాడికి శిష్యుడిగా ఉండడానికే అంగీకరించారు. అయితే ఇక్కడ గురువుకి శిష్యుడి ఔన్నత్యం గురించి ఏమీ తెలియదు, కాని శిష్యుడికి మాత్రం గురువులోని లోపాలు బాగా తెలుసు. అయినా బాబా ఏనాడు వాడిని అగౌరించేవారు కారు. వాడు చెప్పిన పనులన్నీ చేసేవారు. కొన్నాళ్లయ్యాక గురు శిష్యులిద్దరూ రహతాలో ఉండడం మొదలుపెట్టారు. షిరిడీకి అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఉండేవారు. అయితే షిరిడీలోని సాయి భక్తులకు మాత్రం బాబా అలా జవహర్ అలీకి శిష్యుడిగా రహతాలో ఉండటం ఏమాత్రం నచ్చలేదు. అందువల్ల ఒకరోజు అంతా కలిసి సాయిని షిరిడీకి తేవడానికి రహతా వెళ్లి తమ వెంట రమ్మని అడిగారు. అందుకు బాబా, ఆ ఫకీర్ అసలే ముక్కోపి, వాడు నన్ను వదలడు, వాడు వచ్చే లోపలే మీరు ఇక్కడి నుంచి వెళ్లడం మంచిది అని చెప్పేంతలో జవహర్ అలీ వచ్చి వాళ్ళందరిపై మండిపడ్డాడు. కొంత వివాదం జరిగిన తర్వాత గురు శిష్యులిద్దరూ షిరిడికి వెళ్లేటట్టు తీర్మానించారు. కొన్నాళ్ల తర్వాత షిరిడిలోని మరొక యోగి బాబా అనుంగు సహచరుడు దేవిదాస్ ఆ కపట గురువు జవహర్ అలీలో లోపాలెన్నో కనిపెట్టి తనతో వాదించి గెలవమని సవాల్ చేశాడు. ఆ వాదనలో ఓడిపోయిన జవహర్ అలీతో దేవిదాసు, నువ్వు నాతోనే గెలవలేవు కాని నా గుర్తులేని సాయి నీ శిష్యుడా, ఓ పోవయ్యా, ఆ మహాయోగిని నీ శిష్యుడని చెప్పుకోవడానికి ముందు నీకున్న అర్హతలేమిటో చెప్పు అని నిలదీయడంతో అవమాన భారంతో అతడు షిరిడి విడిచి బీజాపురం పారిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్లీ షిరిడి వచ్చి బాబా పాదాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు. తన గురువుగా చెప్పుకున్న కపటి జవహర్ అలీ ఏడ కూడా సాయి వినమ్రత ప్రదర్శించారు. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి మార్గమని అతన్ని క్షమించారు. ఈ విధంగా సాయిబాబా శిష్యుడనేవాడు గురువును ఎలా కొలవాలో, అహంకారాన్ని విడిచి ఎలా శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందాలో నిరూపించారు. పరుసవేది ముందు ఇనుము వంటి పరుషలోహమైన తన కాఠిన్యాన్ని కోల్పోయి సున్నితమైన బంగారంలా ఎలా మారుతుందో, అలాగే సాయిబాబా ముందు ఎంతటి కరుడుగట్టిన మనసు గలవాడైనా దాసోహం అంటాడు. ఇప్పుడు చెప్పబోయే రోహిల్లా ఉదంతమే దీనికి సాక్ష్యం. రోహిల్లా అనే వ్యక్తి ఒకడు షిరిడిలో రోజుకు 5 సార్లు అల్లాహో అక్బర్ అంటూ బిగ్గరగా అరుస్తూ ఉండడంతో విసుగెత్తిపోయిన షిరిడి ప్రజలు సాయి దగ్గరికి వెళ్లి అతని మీద ఫిర్యాదు చేశారు. అప్పుడు బాబా అతను మాత్రం ఏం చేస్తాడు, పాపం అతని గయ్యాడి పెళ్లాము అతను వేధిస్తుంటే ఆ బాధ నుంచి తప్పుకోవడానికి అలా అల్లాకి గట్టిగా చెప్పుకుంటున్నాడు. ఆ భార్య పీడ వెరగడైతే అతను అలా అరవడం మానేస్తాడు. కొన్నాళ్లు ఓపిక పట్టండి అని సర్ది చెప్పి పంపారు. నిజానికి రోహిల్లాకి పెళ్లి కాలేదు, భార్య లేదు. భార్య అంటే సాయి దృష్టిలో మనం చేసిన పాపం. ఒకసారి రోహిల్లాకి సాయి హిందూ దేవుళ్లను మసీదులో ఉంచి పూజలు చేయటం, రోజూ తాను హారతి ప్రసాదాలను హిందువుల నుంచి వారి మత పద్దతిలో స్వీకరించడం చూసి కోపం వచ్చింది. రోహిల్లా ఆ విషయమే బాబాతో చెప్తే ఆయన నవ్వి ఊరుకున్నారు. బాబా తన మాటకు సరైన విలువ ఇవ్వలేదనే కోపంతో రోహిల్లా ఒకసారి వెనక నుంచి ఓ దుడ్డుకర్ర తీసుకొచ్చి సాయి తలపై బలంగా కొట్టబోయేంతలో సర్వజ్ఞుడైన సాయి చటాలను వెనుతిరిగి అతని ఎడంచేతి మణికట్టును పట్టుకుని ఆపారు. సాయి తీక్షణమైన చూపులకు రోహిల్లా తట్టుకోలేకపోయాడు. వాడెంత ప్రయత్నించినా దుడ్డుకర్ర ఉన్న కుడి చేతిని ఎత్తలేక అశక్తుడిలా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత పక్కనున్న వారు అతను లేపి నిలబెట్టవలసి వచ్చింది. ఈపాటికే సాయిబాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్నాళ్లయ్యాక రోహిల్లా సాయికి మొహం చూపలేక సిరిడి వదిలి శాశ్వతంగా వేరే చోటికి తరలిపోయాడు. ఈ విధంగా తనతో కుస్తీ పట్టిన తంబోలిని, కపట గురువైన జవహర్ అలీని, తనకు అపకారం తలబెట్టిన రోహిల్లాను క్షమించి వదిలేశారు బాబా. వారి తప్పులను వారు తెలుసుకునేటట్టు వారిలో ఆత్మవిమర్శ కలగజేసి వారిని సన్మార్గాన నడిపి ఎవరైతే తనని ఒక శత్రువుగా చూశారో వాళ్ల మనసుల్లో దైవంగా నిలిచిపోయారు. ఆ విధంగా ఓటమినిచ్చి ఓంకారానికి తమ పునీతమైన జీవయాత్ర సాగించారు బాబా. ఇది సాయి సంకీర్తన సమయం. ఇది సాయి నామస్మరణకి భక్తులందరూ సిద్ధం కండి. అందరూ ఒక్కసారి గొంతెత్తి ఆ సాయి నామస్మరణ చేయండి. రాజాధిరాజ, యోగి రాజ, పరబ్రహ్మ, పరమపురుష, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురువెప్పుడు శిష్యుడిని క్షుణ్ణంగా పరీక్షించాక అర్హుడనిపిస్తేనే శిష్యుడిగా చేర్చుకోవాలి. అలాగే ప్రతి భక్తుడు ఆచితూచి సద్గురువులను మాత్రమే నిర్ణయించుకుని వారి శుశ్రూష ద్వారా, సహాయ సహకారాల ద్వారా పరమపదాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అనర్హుడైన వాణ్ణి శిష్యుడిగా చేర్చుకుంటే ఎంతటి అనర్థం వచ్చి పడుతుందో ఈ పిట్టకథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశంలో కోలుడనే ధనవంతుడుండేవాడు. వాడొకనాడు ఒక బ్రహ్మజ్ఞానిని పిలిచి, అయ్యా, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో పామరుణ్ణైన నాకు కొంచెం తెలపండి అన్నాడు. దానికి ఆ బ్రహ్మజ్ఞాని కోవలంతో, ఆధ్యాత్మిక విద్య అంటే ఏమీ లేదు, ఈ సృష్టిలో కనిపించేదంతా సమానమే, నువ్వు నేను ఆ కుక్క రాజు మనమంతా ఒక్కటే అన్నాడు. ఓ సింతేనా బ్రహ్మజ్ఞానం అంటే అనుకుని ఆనాటి నుంచి తల్లికి పెళ్లానికి తేడా లేకుండా ప్రవర్తించసాగాడు కోవలుడు. ప్రతివారిని నాకన్నా నువ్వేం గొప్ప అని ఎద్దేవా చేసేవాడు. అగౌరవనీయుల్ని గౌరవించేవాడు, గౌరవించాల్సిన వాడిని అగౌరవపరిచేవాడు. చివరికి ఆ కోవలుడు మరణించాడు. వాణ్ణి తీసుకెళ్లి నరకంలో పడేశాడు. అక్కడికి అంతకుముందే తన గురువు చేరి నానా బాధలు అనుభవిస్తూ ఉండని చూసిన కోవలుడు, గురువుగారు, నేనంటే మీ మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుగా ప్రవర్తించాను, మీరు పుణ్యాత్ములు కదా, స్వర్గానికి వెళ్లకుండా నరకానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అందుకు ఆ గురువు, నీ వంటి అపాత్రుడికి తత్వం చెప్పిన నా పాపానికి నాకీ గతి పట్టింది నాయన అన్నాడు. చూసారా, ఈ కథలో ఎంత నీతి ఉందో గమనించారా? అందుకే మనం దేన్ని అపాత్ర దానం చేయకూడదు. సాయి వంటి సద్గురువులు ఎప్పుడూ భక్తి పరీక్షలో నెగ్గిన వారిని శిష్యులుగా తీసుకునేవారు. అసలు గురువు అంటే ఎవరు? పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని సూచిస్తుంది, రు అనే అక్షరం దాన్ని నిరోధిస్తుంది. గురు అంటే అంధకారాన్ని పోగొట్టేవాడు అని అర్థం. అట్టి సద్గురు ఆవశ్యకత ముముక్షువు అంటే మోక్షాన్ని కోరే ప్రతి మానవుడికి ఎంతైనా ఉన్నది. కాని ఈ ఐహిక ప్రపంచంలో అజ్ఞానంతో మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు మనం లొంగి ఉండాలి, మన కర్మలను మనమే చేయడానికి గురువు ఆవశ్యకత ఏమిటి, మానవుడు తనంతట తనే కృషి చేసి జన్మ నుంచి తప్పించుకోవాలి, ఏమీ చేయకుండా సోమరిగా కూర్చునేవాడిని గురువు మాత్రం ఏం చేయగలడు అని. ఒకసారి గురువు యొక్క ఆవశ్యకతపై హేమాండ్ పంత్ బాలాసాహెబ్ భాటేల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సుదూరంగా ఉన్న సాయి తన దివ్య దృష్టి ద్వారా అది గ్రహించి సద్గురువు అవసరాన్ని ఈ విధంగా తెలిపారు. అన్నీ మనకే తెలుసు అనుకోవడం, అన్నిటినీ అందున మోక్షాన్ని స్వయం కృషితో సాధించుకోవచ్చు అనుకోవడాన్ని మించిన అవివేకం లేదు. అడవిలో నడిచే బాటసారులకు మార్గదర్శకులు ఎంత ముఖ్యమో ముముక్షువులకు సద్గురువులు అంత ముఖ్యం. లేకపోతే అడవి మృగాల చేతిలోనూ లేదా దారి తప్పి ఏ లోయలోనూ పడిపోవటం వంటి ప్రమాదాలు బాటసారులకు ఎలా సంభవిస్తాయో, అలాగే ముముక్షువులు గమ్యస్థానాన్ని చేరలేక అష్టకష్టాల పాలవుతారు. సద్గురువులు సముద్రంలో దీపస్తంభాల లాంటి వారిని సాయి చెప్పారు. సుడుగుండాలు కొండలు ఉన్న ప్రదేశాలను ముందుగా సూచించి ప్రమాదరహిత మార్గాన్ని చూపి ఓడను దీపస్తంభాలు ఎలా దరిచేరుస్తాయో, అలాగే నిజమైన పరమార్థ తీరాన్ని చేరుస్తాడు సద్గురువు. సాధనలలోకెల్లా ఈ కలియుగంలో సులభమైనది ఉత్తమమైనది నామస్మరణే. మన జ్ఞానేంద్రియాలు పనిచేసినంతకాలం ఈ సులభ ఉత్తమోత్తమైన దివ్య సాధనమైన సద్గురు నామజపం చేద్దాం. ఓం సాయిరాం. సద్గురువు ఒక్కడే శాశ్వతుడు, సులభశీలుడు. కనుక సద్గురునాథులు ఈ భవబంధముల నుండి విముక్తుని గావించి మనం చేరవలసిన గమ్యానికి అత్యంత సులభంగా చేరుస్తారు. న్యాయమీమాంసలు వేదశాస్త్రాలు మనం నెరవవలసిన పని లేదు. సర్వము తానే అయిన శ్రీ సద్గురునాథుని చరణారవిందాలను సమాశ్రయించిన చాలు. ఈ భవబంధ జలనిధిని దాటించగల చక్కని నావికులు సద్గురువులే. తమకెంతటి పరిజ్ఞానం ఉన్నా శిష్యుల స్థాయికి దిగి వారి అవసరాలను గుర్తించి తరింపజేసేవాడే సమర్థ సద్గురువు. అట్టి సమర్థ సద్గురువులలో అగ్రగణ్యుడు శ్రీ సాయిబాబా. సాయి మృదుహాస్య భాషణాశీలి, సంభాషణ చతురుడు. ఆయన అప్పుడప్పుడు సున్నిత హాస్యపూరితంగాను చమత్కారయుతంగాను మాట్లాడేవారు. ఓసారి ఆయన మూటెడు గోధుమలు మసీదుకు తెచ్చి తిరగల ముందు కూర్చుని శ్రద్దగా వాటిని పిండి విసరడం మొదలెట్టారు. సాయి ప్రతిచర్యను బాగా పరిశీలిస్తే అందులో ఏదో ఒక పరమార్థం గోచరిస్తుంది. జ్ఞానమనే పిడిని గట్టిగా పట్టుకుని మనస్సనే తిరగలిలో కోరికలనే గోధుమలను మానవులు ఈ విధంగా పిండి పిండి చేయాలన్నట్టు బాబా వేగంగా ఆ గోధుమలు విసిరి లేచారు. ఇంతలో అక్కడికి వచ్చిన కొంతమంది షిరిడీ గృహిణులు, ఏ సంసారం లేని ఈ సన్యాసి ఇన్ని గోధుమలు ఎందుకు విసురుతున్నట్టు, ఈ బ్రహ్మచారి ఈ పిండినంతా ఏం చేసుకుంటాడు అని తమలో తాము గుసగుసలాడుకుని కొంత పిండిని తీసుకెళ్లబోయేంతలో బాబా వేగంగా వారి దగ్గరకు వచ్చి, ఏమో ఇదేమన్నా మీ తాత ముళ్ళు అనుకున్నారా, ఎవరి చేతికొచ్చినంత వాళ్ళు పట్టుకుపోవడానికి, ఆ పిండిని అక్కడ పడేయండి అంటూ ఓ పక్క చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ మరో పక్క చిరునవ్వు నవ్వుతూ, ఆ పిండిని మీ ఇళ్లకు కాదు, ఊరి పొలివేర్లకు తీసుకెళ్ళండి, అక్కడికి తీసుకెళ్లి చల్లిరండి అన్నారు. అయ్యో బంగారం లాంటి పిండి నేలపాలు చేయమంటారే బాబా అనుకున్నారు ఆ స్త్రీలంతా. కాని ఆ తర్వాత తెలిసింది బాబా అలా ఎందుకు చల్లమన్నారు. ఆ ప్రాంతంలో బాగా ప్రబలి అనేక మందిని పొట్టను పెట్టుకున్న ప్లేగు మహమ్మారిని షిరిడీకి రాకుండా అరికట్టడానికి బాబా మంత్రించి చల్లించిన పిండి అది. చపాతీ పిండి అనుకుని ఎంత పొరపాటు పడ్డాం అని చెంపలేసుకున్నారు ఆ గృహిణులు. ప్లేగు షిరిడీ ఛాయలకు కూడా రాకపోవడంతో బాబాపై మరింత గూరు కుదిరిందా షిరిడీ గ్రామ ప్రజలకి. అప్పుడప్పుడు సాయి షిరిడీకి దగ్గరలో ఉన్న నీమ్గావులోని డెంగ్లే సోదరుల ఇంటికి వెళుతూ ఉండేవారు. వారిలో చిన్నవాడైన నానాసాహెబ్కు రెండు పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు కలగలేదు. డాక్టర్లు ఇక పుట్టరన్నారు. అయినా సాయి చింత వద్దు, నీకు సుపుత్రా ప్రాప్తి రస్తూ అని దీవించారు. బాబా ఆశీర్వాద బలం చేత అతనికి పండంటి బిడ్డ పుట్టాడు. మసీదులో తన మహిమతో వెలిగించిన నీటి దీపాలు, గోధుమ పిండి జల్లించి కలరా పారద్రోడడం, ఇంకా సంతు కలగదని చింతాక్రాంతుడైన డెంగ్లేకి సంతాన ప్రాప్తి కలిగించటం, ఈ మూడు మహిమల వల్ల సాయి కీర్తి నాలుగు చెరుగులా వ్యాపించింది. అప్పటినుంచి జనులు ఎక్కువ సంఖ్యలో షిరిడీకి రావడం మొదలెట్టారు. పంచభూతాల్ని శాసించి తన గుప్పెట్లో అణిమాది అష్టసిద్ధులను నవనిధులను కలిగి అష్టాంగ యోగ సాధనలకు చక్రవర్తి అయిన శ్రీ సాయిబాబా తన జీవితంలోని వివిధ దశల్లో ధౌతి, ఖండయోగం, యోగ సమాధి అనే మూడు అద్భుత యోగ ప్రక్రియల్ని చేసి చూపారు. చెప్తే నమశక్యం గాని ఈ మూడు యోగ ప్రక్రియల్ని ఎంతోమంది భక్తులు తమ కళ్లారా చూశారు. యోగాభ్యాసకులు తమ శరీరంలోని లోపలి భాగాలను శుభ్రం చేసుకోవడానికి మూడంగుళాల వెడల్పు, 22.5 అంగుళాల పొడవు ఉండే గుడ్డను మింగి ఓ అరగంట సేపు దానిని లోపల తిప్పి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. ఈ యోగ విద్యను ధౌతి అంటారు. సాయి కూడా ధౌతి చేసేవారు, కాని వారి ధౌతి చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు ఎడంగా ఉన్న బావి దగ్గర బాబా ఓ రోజు ధౌతి నిర్వహించారు. అది గుడ్డ మింగటం కాదు, ఒక్కసారిగా నోటులోంచి తమ ఊపిరితిత్తులను బయటికి కక్కి నీళ్లతో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేసి అవి పూర్తిగా ఆరాక మళ్లీ అమర్చుకున్నారు. ఇది చూసిన భక్తులు నిశ్చేష్టులై ఆయనకు చేతులెత్తి నమస్కరించారు. అటువంటిదే మరో దివ్యయోగం ఖండయోగం. ఎంతో పరాకాష్ఠకు చెందిన యోగులు కాని దీన్ని దిగ్విజయంగా నిర్వహించలేదు. ఈ యోగం చేసేవారి స్థాయే తెలుపుతుంది అతనెంత ఉన్నత శ్రేణికి చెందిన యోగి పొంగవుడు అని. ఒకరోజు రాత్రి సాయి తమ శరీరావయవాలన్నింటినీ, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, మెడకి మెడ వేరు చేసి మసీదు ప్రాంగణంలో వేరువేరు స్థలాల్లో ఉంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాభిల్ మసీదు వైపు వెళ్లి ఆ దృశ్యం చూసి బాబానెవరో ముక్కలు ముక్కలుగా నరికి ఉంటారు, ఆ సంగతి బయట పెడితే ఆ నేరం తన మీద ఎక్కడ పడుతుందోనన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు. మర్నాడు జనంతో పాటు ఏమీ తెలియని వాడిలా మసీదుకు వెళ్లి చూసేసరికి బాబా దర్బారు తీరి ఆయన ఎప్పుడూ కూర్చుండే గద్దె మీద సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. నిన్నటి పరిస్థితికి దాఖలాలు ఏమీ లేవు. అమితాశ్చర్యానికి లోనవుతున్న అప్పాభిల్ని బాబా దగ్గరికి పిలిచి, భయపడదు, నేను బతికే ఉన్నానులే అని వెన్ను తట్టి ఊదీనిచ్చారు. అసలు విషయం అప్పాభిల్ నుంచి తెలుసుకున్న భక్తులు బాబా యోగశక్తికి జోహార్లు అర్పించారు. అలా అవయవాలను వేరువేరు చేసి యోగశక్తితో మళ్లీ అతికించుకోవడాన్నే ఖండయోగం అంటారు. ధౌతీ ఖండయోగమే కాక శ్రీ సాయిబాబా తన 32వ ఏట అత్యంతాద్భుత యోగ ప్రక్రియ యోగ సమాధిని కూడా ప్రదర్శించారు. దాదాపు పరకాయ ప్రవేశంతో పోల్చదగ్గ యోగ సమాధిని తర్వాత తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా అఖండ లీలలు విని రాను షిరిడీకి భక్తులు సుదూర ప్రదేశాల నుంచి రావడం ప్రారంభించారు. కోటీశ్వరులు వచ్చారు, బిచ్చగాళ్లు వచ్చారు, పండితులు, పామరులు, సిద్ధులు, యోగులు, మహాపురుషులు, దేశభక్తులు, ఔలియాలు, ఉన్నతోద్యోగులు, గుమాస్తాలు, సామాన్యులు, కళాకారులు, వారనేమి వీరనేమి రాని వర్గం లేదు. కాలంతో పాటు షిరిడీ పరపతి పెరిగినా సాయిబాబా దినచర్యలో కాని, ప్రవర్తనలో కాని, ఆహార వేషభాషల్లో కాని ఏమాత్రం మార్పు రాలేదు. ఆయన జీవితాంతం అంటే 60 సంవత్సరాలకు పైగా భక్తజన సంరక్షణలో షిరిడీలోనే గడిపారు. సాయిబాబా తన వద్దకు వచ్చిన భక్తులను దక్షిణ అడుగుతూ ఉండేవారు. బాబా ఫకీర్ అయితే వారికి దేనియందు అభిమానం లేకపోతే దక్షిణెందుకు అడగాలి, ధనాన్నెందుకు కాంక్షించాలి? లోకం డబ్బుతో పరాణభుక్కులుగా బతికేవారు అధములు. సాయిబాబా కూడా అలాంటి వారేనన్న సందేహం కొంతమందికి రావచ్చు. దీనికి వివరణ ఇచ్చే ముందు షిరిడీలో ఈ దక్షిణ ఎలా అలవాటైంది చెప్పుకుని ఆ తర్వాత బాబా దక్షిణ ఎందుకు తీసుకున్నారు అనే విషయానికి వద్దాం. మొదట్లో ఎవరైనా ఒక కాని, రెండు కానులు కాని ఇస్తే దాంతో సాయి దీపాలకు నూనె, చెలువుకు పొగాకు కొనేవారు. ఆ పైన ఎవరైనా మరో కాని ఇస్తే బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనా ఇస్తే దాన్ని తాకి ప్రసాదంగా తిరిగిచ్చేసేవారు. ఆయన కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత రద్దీ పెరగడంతో బాబా భక్తుల వద్ద నుండి తానే దక్షిణ అడగటం మొదలెట్టారు. భగవంతుడు, యోగి, రాజు, గురువు వీరిని సందర్శించడానికి పోయేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదు, నాణ్యం కాని ఫలం కాని సమర్పించాలి. తైత్తరీయోపనిషత్తులో దానము మొదలగు సుగుణాలను అభ్యసించాలని చెప్పబడి ఉన్నది. దానం విశ్వాసంతోనూ అనుకోవతోనూ కనికరంతోనూ చేయాలని చెప్పబడింది. అంతేకాక భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలాల్లో పవిత్రునికిచ్చిన దానం ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడుతుందని చెప్పబడి ఉంది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? దైవం సాయి కన్నా మిన్న ఎవరు? తన భక్తులకు దానాన్ని గురించి బోధించడానికి, ధనవంతు వారికి గల అభిమానాన్ని పోగొట్టడానికి, వారి మనసుల్ని శుభ్రపరచడానికి బాబా దక్షిణ అడిగేవారు. నేను పుచ్చుకున్న దక్షిణకు ఎన్నో రెట్లు మళ్లీ తిరిగి నేను మీకు ఇవ్వాల్సి ఉంటుందని సాయి ఎన్నోసార్లు తెలిపారు. ఈ విషయం ఇక్కడ సోదాహరణంగా ముచ్చటిద్దాం. గణపతి బోడస్ అనే అతను ఆ కాలంలో గొప్ప మరాఠీ నటుడు. అతడు షిరిడీ సాయి దర్శనానికి వెళ్లినప్పుడు బాబా మాటిమాటికి దక్షిణ ఇమ్మని చాలాసార్లు అడగడంతో అతను డబ్బులు సంచి మొత్తం బాబా ముందు కుమ్మరించాడు. అది మొదలుగా అతని నటనా వృత్తి 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెంది తనకు కుమ్మరించినట్టే డబ్బు జీవితాంతము వచ్చిపడిందని తన జీవిత చరిత్రలో రాసుకున్నాడాయన. బాబా దక్షిణ అడగడంలో మరో ధర్మసూక్ష్మం ఉంది. దక్షిణ కేవలం ధనమే ఇవ్వనక్కర్లేదు. ఒకసారి ప్రొఫెసర్ నార్కేని బాబా దక్షిణ ఇవ్వమని అడగ్గా తన వద్ద డబ్బు లేదన్నాడు ఆయన. అప్పుడు బాబా, చూడు నార్కే, నీ వద్ద డబ్బు లేదని నాకు తెలుసు. దక్షిణ అంటే డబ్బే కానక్కర్లేదయ్యా. నువ్వు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, అదే నాకు దక్షిణగా ఇవ్వు అన్నారు. ఇక్కడ దక్షిణ అంటే ఆ గ్రంథం ద్వారా నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకోనమని అర్థం. అలాగే 2 రూపాయల దక్షిణ అడిగితే శ్రద్ధ సాబూరి అని, 3 అంటే త్రిగుణాలని, 5 అంటే పంచేంద్రియాలని, 6 అంటే అరిషడ్ వర్గాలని సాయి అభిప్రాయం. ఓసారి బాబా తర్కడ్ భార్యని ఈ 6 రూపాయల అంటే అరిషడ్ వర్గాల దక్షిణ అడిగారు. భీష్మ అనే ఓ భక్తుణ్ణి ఓసారి 5 లడ్డూలు దక్షిణగా అడిగారు. లడ్డూలంటే సాయి దృష్టిలో నిజమైన లడ్డూలని, ఆయన తిండిపోతని కాదు. భీష్మ ఓ గీత రచయిత. సాయి కోరికపై అతను 5 గీతాలు రాసి సాయికిచ్చాడు. బాబా ఆనందంతో వాటిని స్వీకరించారు. వాటినే ఈనాటికి షిరిడీ హారతులుగా పాడుతున్నారు. ఈ దక్షిణ కూడా సాయి తన దగ్గరకు వచ్చిన అందరి వద్ద పుచ్చుకునేవారు కాదు. ఒక్కోసారి స్త్రీలు పిల్లలను కూడా దక్షిణ అడిగేవారు. బాబా ఆకాశం వంక చూపిస్తూ, ఆ ఫకీర్ అడగమన్న వాళ్లనే నేను దక్షిణ అడుగుతాను అన్నారు. ఆ ఫకీర్ అంటే దేవుడు అని అర్థం. అందరు ధనికుల్ని, అందరు బేదలను కాని అడగలేదు ఆయన. అడిగినా ఇవ్వని వాళ్లపై ఏనాడూ కోపగించుకోలేదు. అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే పుచ్చుకునేవారు కారు. ఒకవేళ తీసుకున్నా మళ్లీ తిరిగిచ్చేసేవారు. ఒక్కోసారి దక్షిణ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే అప్పు అడిగేమనేవారు. ఇలా అప్పు అడగమండంలో మనిషిలో ఉండే అహాన్ని పోగొట్టడమే సాయి ఉద్దేశం. ఎవరైనా అత్యంత విలువైన వస్తువులు తనకు బహుమానంగా ఇవ్వడానికి తెస్తే బాబా తిట్టేవారు లేదా సున్నితంగా తిరస్కరించేవారు. ఓసారి సాయి భక్తురాలైన ఓ ధనిక ముస్లిం మహిళ తన అమూల్య బంగారు ఆభరణాలన్నింటినీ ఓ పెద్ద మూటలో తెచ్చి, స్వీకరించండి స్వామి అంటూ బాబాకి సమర్పించింది. భక్తులందరూ బాబా ఏం చేస్తారా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ పేరాశ గల భక్తుడు సాయి మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారేమోనన్న ఉద్దేశంతో, తీసుకోండి స్వామి అని తొందర చేశాడు. దానికి సాయి తన గుండెను చూపిస్తూ, ఈ బొందిలో ఉండే బంగారం ముందు ఆ పోషాణంలో ఉండే బంగారం విలువెంత అన్నారు నిర్వికారంగా. అయినా సాయి దక్షిణగా వచ్చిన డబ్బునంతటినీ సాయంత్రానికల్లా అక్కడ మసీదులో పనిచేసే పనివారికి, ద్వారకామాయనే తమ సర్వస్వంగా భావించి అక్కడే తలదాచుకునే ఫకీర్లకి, బిచ్చగాళ్లకి, పేదలకి పంచేవారు. తనకెవ్వరూ పట్టెడన్నం కూడా పెట్టని రోజుల్లో రాళ్లు రప్పల మధ్య ముళ్లబాటల వెంట మైళ్ల కొద్దీ నడుచుకుంటూ వచ్చి తల్లిలా తనకు అన్నం తినిపించిన బాయిజాబాయి కొడుకు తాచాపాటికి మాత్రం ప్రతిరోజు అందరికంటే ఎక్కువ మొత్తం 25 రూపాయల దాకా సాయిబాబా తన జీవితాంతం ఇచ్చారు.